క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చాలా కాలం తర్వాత చింతకుంట ప్రాంతానికి ఇతర ప్రాంతానికి దేవుని వాక్యం బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి చాలా మందికి నేను తెలుసు, ఒకవేళ ఈ యవన తరానికి నేను అంతగా తెలియకపోవచ్చు, లేక కొందరికి తెలియకపోవచ్చు. ఏదెట్లా ఉన్నా మరి యోనా గారు నా కొరకు నా విషయం తెలియజేశారు, వారికి వందనాలు. మరి వారు కూడా నన్ను అభిమానించే వారిలో ఒకరై మనమందరం కూడా ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం, అందరం కూడా ఇళ్లలో ఉన్నాం. మరి మీ ఆ ప్రాంతం గ్రామాలు ఎత్తున్నాయి కానీ హైదరాబాద్ లో మటుకు విపరీతంగా ఉంది. ఎవరిని బయటికి పోనిస్తలేరు, ఏదో పోయినా దొంగ దొంగగా భయం భయంగా పోయి రావాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అంతేకాదు, దేవుడు మన తరంలో లేక మన కండ్ల ముందు ఈ గొప్ప మరి ఆపద మనకు తీసుకొని వచ్చాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే తెగులు తీసుకొని వచ్చాడు, ఎందుకో మనకు తెలియదు. అయితే ఈ మధ్యలో నేను బైబిల్ చదువుకుంటూ ఈ తెగులు ఎందుకు వస్తున్నాయి దేవుడా బైబిల్లో అని నేను చూస్తే, బైబిల్లో కొన్ని కారణాలు నాకు కనబడ్డాయి. ఇంకా మస్తుండొచ్చు కానీ నేను కొన్ని మట్టికే చూశాను. అది మొట్టమొదటిది కఠిన హృదయం. ఎక్కడైతే దేవుని ప్రజలు కఠిన హృదయంతో ప్రవర్తించారో లేక ఇతరులు ప్రవర్తించారో ఇలాంటి తెగులు వచ్చాయి. రెండవది అవిధేయత. మూడవది అపనమ్మకం, దేవుడు చెప్పిన మాట విననందుకు. నాలుగవది తిరుగుబాటు. ఐదవది దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఉండడం. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి అలాంటి విపత్తు వచ్చినది మరి దేవుడు స్పష్టంగా చెప్పాడు ఏంటంటే, మీరు ఈ కార్యాలు చేసి ఇప్పుడు చెప్పినవి చేస్తే లేకుంటే అవి మీలో ఉంటే తప్పకుండా నేను ఒక తెగులు తప్పిస్తాను. తెగులు మనందరికీ తెలుసు, అన్ని కోడిపిల్లల మాదిరి చనిపోతూనే ఉంటారు. కనుక ఈ దినాలలో కూడా అదే తెగులు ఉన్నాయి. ఇవాళ పేపర్లో మనం చూసినట్లయితే ప్రపంచం అంతట్లో 33,58,148 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ తాకినటువంటి వారు అనగా 33 లేక 34 లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో. 237,000 మంది చనిపోయినారని వాళ్ళ పేపర్లో ఉన్నారు. మన దేశంలో 37,000 మంది పైగా ఈ యొక్క రోగము సోకిందని, 1,223 మంది చనిపోయినారని మన లెక్కలున్నాయి మన దేశంలో. మన రాష్ట్రానికి వస్తే తెలంగాణకు 1,044 మందికి ఈ యొక్క రోగం ఉన్నదని, నిన్న 6 మంది కొత్త వాళ్ళు వచ్చారని, 28 మంది చనిపోయినారని వార్తలు ఉన్నాయి. ఇది ఏది ఎట్లా ఉన్నా భయంకరమైన పరిస్థితి. 8,000 మంది చనిపోవడం. అంతేకాదు, మనము చూసినట్లు లేక మనం వెనికిడిలో ఉన్నట్లు ఎప్పుడు కూడా ఇంత పెద్ద తెగులు రాలేదు. పేపర్లో ఉన్నది కానికల్లో మీరు చదివిండొచ్చు, మీకు తెలుసు. కానీ దీన్ని జ్ఞాపకం చేస్తారు, 210 దేశాలలో ఇది సోకినాదని మన వార్తలలో మనం చూస్తున్నాం. వీటన్నిటినీ ఒకవేళ ఆలోచన చేస్తే ఈ దినాలలో ప్రజలు ఇంతకుముందు చెప్పిన విషయాలు ఉన్నాయి ప్రజలలో. కనుకనే దేవుడు ఒకవేళ ఈ తెగులు రాణి ఇచ్చినాడేమో. సరే, అవన్నీ పక్కకు పెడదాం. ఇవాళ ఒక్కటి మట్టుకు నేను మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇప్పుడే మనం చదువుకున్నాం 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయానికి పోతే, దావీదు సమయంలో కూడా ఒక తెగులు వచ్చినది. దావీదుకు ఒక కోరిక పుట్టింది. ఏం కోరిక? నేను మహారాజును, పేద రాజును, భయం బలవంతుడైన రాజు. నా రాజ్యంలో ఎంతమంది ప్రజలున్నారో అంచనా వేయాలి, లెక్క పెట్టాలని చెప్పాడు. 24వ అధ్యాయం 3వ వచనంలో రాజుకు కుడి సైడ్ ఉంది లేకపోతే రాష్ట్ర సంఖ్యాధిపతి అయినటువంటి యోగా యువ అంటారు. జనుల సంఖ్య ఎంత ఇళ్ళను నా ఏలిన వాడము రాజు నది నీకు బ్రతికి ఉన్నంతగానే దేవుడైన యహోవా దానిని స్థిరపరచను కదా. కనుక నూరంతలు ఎక్కువ చేస్తాడు నీకెందుకయ్యా, ఎందుకు లెక్క పెడతావు రాజా అని అంటున్నాడు. అయినా దానిని మహారాజు కోరిక పుట్టింది దాన్ని లెక్క చెప్పాలని మరి చిటేస్తాడు. దావీదు మహారాజు లెక్కలన్నీ వేసినప్పుడు ఆల్మోస్ట్ 13 లక్షల మంది మరి యుద్ధ వీరులు ఉన్నారని మనకి ఇక్కడ రాయబడి ఉంది. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఇంత గొప్ప సైన్యము లేక ఇంత గొప్ప జనాభాలో జనాభాకు నేను రాజుగా ఉన్నాను. బహుశా ఇందులో రాయలేదు కానీ బహుశా రాజుకు కొంచెము అతిశయం వచ్చిండు, నేను ఇంత గొప్ప వాడినైనాను, నేను ఒక పల్లెటూరులో ఉండి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నన్ను దేవుడు ఇంత గొప్పగా దీవించాడు కదా అని అతిశయం వచ్చిందేమో. ఎనివే ఆ విధంగా ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చి దేవుని దాసుని దావీదు యుద్ధకు పంపాడు. 12వ వచనం చూడండి, 2 సమూయేలు గ్రంథం 24:12. నీవు పోయి దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొని ఎడల నేనది నీ మీదికి రప్పించదను. కనుక దేవుడు దావీదుకు కరుణామయుడు, దేవుని దగ్గర కృప ఉన్నది కనుక దావీదుకు ఒక చాయిస్ ఇస్తున్నాడు. కోరుకో బాబు అంటున్నాడు, కోరుకో అంటున్నాడు. 3 చాయిస్ ఆయన ముందు పెడుతున్నాడు, 3 ఏదన్నా కోరుకోవాలి. మొట్టమొదటిది, నీవు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు నేను క్షామము కలిగిస్తాను ఒప్పుకుంటావా రాజా అంటుంది. 2వది ఏమన్నాడు, నీవు 3 నెలల పాటు మరి శత్రువుల చేతిలో శ్రమ పడతావు ఒప్పుకుంటావా అంటుంది. 7 సంవత్సరాలది ఒకటైంది, 3 నెలలది ఒకటైంది. 3వది ఒకటి ఇచ్చాడు, 3 దినములు చెగులు రేగుటకు ఒప్పుకుందు. క్షామం వస్తుంది అంటున్నాడు, శత్రువుల చేతిలో పడతావా అంటున్నాడు, మరి తెగులు వస్తాయి లేకుంటే ఈ యొక్క తెగులు వస్తాయి ఏది ఒప్పుకుంటావని. దేవుని విశ్వాసులారా, బిడ్డలారా, మనం కూడా ఇలాంటి దావీదు హృదయం కలిగినటువంటి వారంగా ఉండాలి. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు తను తాను తగ్గించుకొని జీవించే వ్యక్తి అయినట్టున్నాడు. కనుక దావీదు ఒక చక్కటి తీర్మానం చేశాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. చూడండి 14వ వచనం మధ్య భాగంలో అంటున్నాడు, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదము గనుక గాక అని గాదుతో, నేను ఆ ప్రవక్త గాదు దేవుని దైవజనుడైనటువంటి గాదుకు జవాబిస్తున్నాడు. గాదు దావీదు దగ్గర వచ్చి ఈ 3 చెప్పాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా బహు వాత్సల్య మనుషుల చేతిలో నేను పడుట కంటే దేవుని చేతిలో లేక యెహోవా చేతిలో పడుదును. నేను దేవుని దగ్గరికే వెళ్తాను, సృష్టికర్త అయినటువంటి నా దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. దేవుడు మనము తన ప్రజలైనటువంటి మనము బాధపడడం ఇష్టం లేదు. ఆ దేవుని చేతిలో నేను పడడము మంచిది అని, దేవుని యొక్క చేతిలో పడాలని ఆశపడి ఆ 3వ ఆప్షన్ ఆయన తీసుకుండి అదేంటంటే మూడు జనములు తెగులు తెగుళ్ళ కొరకు ఒప్పుకున్నారు. అనగా దేవుడే తెలియస్తాడు, మానవులు కాదు. మరి ఒకవేళ సృష్టి ఈ కరువు అన్నప్పుడు సృష్టి అంతా కూడా ఎండిపోతే కష్టమే అది. మరి ఈ మూడు నెలలు శత్రువుల చేతిలో పడడము కష్టమే, తరుముతారు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. కానీ దేవుని చేతిలో పడుతుంది, కరుణ కలిగినటువంటి దేవుడు, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్టు మన ఎడల జాలి పడునని దావీదుకు తెలుసు. కనుక ఆ జాలి కలిగినటువంటి దేవుని చేతిలోకి వెళ్ళి దాన్ని ఒప్పుకున్నాడు. మరి దేవుడు కూడా దావీదు యొక్క కోరిక నెరవేర్చి లేక ఒప్పుకొని మరి అక్కడ ఈ యొక్క తెగులను పంపాడు. మనుషులు చనిపోయినారు. వాక్యంలో ఉంది 6వ వచనంలో 70,000 మంది మృతి నొందిరి, 70,000 మంది మృతి చెందారు. దేవుని బిడ్డారా, ఇలాంటి తెగులు చాలా మంది చేస్తే రాదు, చాలా మంది వల్ల రాదు. కొన్నిసార్లు కొందరు ఒక్కరిద్దరు పాపం చేయవంటి అది జరుగుతారు. చూడండి, ఈ యొక్క రహస్యాన్ని, ఈ సత్యాన్ని దావీదు గమనించి గ్రహించాడు. 17వ వచనంలో అంటే చూడండి, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థన చేసెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. దేవుని బిడ్డారా, ఈ వాక్యము ఈ దినాలలో కూడా సార్థకమవుతున్నాయి. గొర్రెల వలే జనాలు చనిపోతున్నారు, గొర్రెల వలే చనిపోతున్నారు. చాలా మంది చనిపోయిన వారు వృద్ధులు, 55+, 60, 70 ఉన్నటువంటి వయసు కలిగినటువంటి వారు, చిన్న పిల్లలు, మన భాషలో అంతటంగా అన్యం పుణ్యం తెలియని తెలియనటువంటి వారు. మరి గొర్రెల వలే వీరు కలిపి ఎవరో ఒక్కరు చేసినటువంటి పొరపాటుకు, ఎవరో ఒక్కరు చేసినటువంటి తప్పిటానికి ఇంతమంది బలి అవుతున్నారు. దేవుని బిడ్డారా, ఇది వాస్తవం. మీరు పొద్దున్న లేస్తే ఇదే సంగతి పేపర్లో చదువుతూ న్యూస్లో వింటున్నారు. నేను ఈ సంగతి ఎక్కువగా చెప్పను, కానీ ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి పరిస్థితులలో మనము దావీదు మాదిరి ఆయన దగ్గరికి వెళ్దాం, దేవుని సన్నిధిలోకి వెళ్దాం. మనకు నాకు తెలుసు చాలా మంది ప్రార్థన ఎంతమంది అనగా ఒక రకంగా గుడిలు తాళాలు వేసి ఉంటే ఒక రకంగా, మరి ఇల్లు గుడిలాగా అయినాయి. ప్రతి ఇంట్లో దాదాపుగా ప్రార్థనలు చేస్తున్నారు, ప్రతి ఇంట్లో దేవుని సన్నిధిలోకి జుర్రుకొని వస్తున్నారు, దగ్గరికి వస్తున్నారు దేవుని దగ్గరికి. మరి అలాంటి పరిస్థితి దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనల్ని దీవించి ఈ అవకాశం ఇచ్చాడు. చూడండి, నేను హైదరాబాద్లో ఉన్నా, మీరు చింతకుంటా ఇంకా వేరే వేరే ప్రాంతాలలో ఉన్నారు, కానీ మనందరి ఉద్దేశం ఒక్కటే ఉదయకాలము, దేవుని సన్నిధిలో మనం కూర్చొని తన వాక్యాన్ని పరిశోధించి తన 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 దగ్గర తన పాదాల యొద్ద కొంత సమయము గడిపి మనం గోజాడే బిడలము ఇచ్చినాం. సంఘానికి దేవుడు ఈ దినాలలో ఇచ్చిన కార్యం ఒకటి, దావీదు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేశాడు. చూడండి, అదే 17వ వచనంలో మళ్ళీ అంటాడు, ఆ చేసిన దూతను కనుగొని యెహోవాను ఈ దినాలలో మనము కూడా. దేవునికి స్తోత్రం, మనలాంటి వాళ్ళు లేక మీలాంటి వాళ్ళు, మరి యోనా లాంటి వారు కొందరు పూచి తీసుకొని మరి ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేసి జనాలను ప్రార్థనలోకి ఈ పిలుచరావడం ఏసీ గురించుకుంటున్నందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. 25వ వచనంలో ఏమంటుంది చూడండి, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను, యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీలను విడిచిపోయెను. దేవునికి స్తోత్రం. మన దేవుడు చెవిటి దేవుడు కాదు, మన దేవుడు మూగ దేవుడు కాదు, మన దేవుడు చూడకుండా ఉండే దేవుడు కాడు. ఈనాడు నీవు నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని బిడ్డలను ఒక చిన్న సాక్ష్యం, ఇది అక్షయంగా కాదు, దేవుడు మన ప్రార్థన వింటాడని. ఇది వచ్చినప్పటి నుండి మేము మా చర్చ్ లో మాకు ఇద్దరు సహాయకులు ఉన్నారు, సహాయం చేస్తారు. మా మూడు ఫ్యామిలీలు చర్చ్ కంపౌండ్ లోనే ఉంటాయి. మేము ఊకే కూర్చొని కబుర్లు చెప్పుకునే బదులు ఎందుకని ప్రతిరోజు 10:30 నుండి దాదాపు 1 గంట వరకు ప్రార్థన చేస్తాం మూడు కుటుంబం. సాయంత్రము 5:30 నుండి 7:30 వరకు ప్రార్థన చేస్తాం. అయితే నినివే పట్టణములు చిన్నలు పెద్దలు అందరు చేసినట్టు మేము యూజ్ చేస్తాం. మాలో ఒక ఆయనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, మేబి 5-6 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవా మా దేశాన్ని కాపాడు, కరోనా వైరస్ కరోనా వైరస్ వాళ్ళకి ఏమి కూడా తెలియదు కానీ ప్రార్థన చేస్తున్నాం. మేము ఈ మధ్యలో ఇంకొక ప్రార్థన చేస్తున్నాం, తగ్గించడమే కాదు చావులు రాకుండా ఉండాలి. నిన్న మొన్న ఈ వారం ఆల్మోస్ట్ ఎవ్రీడే చేస్తున్నాం, నిన్న కూడా చేసాం. తెలంగాణలో ఆంధ్రాలో ఒక్క డెత్ ఉండదు, ఎవ్వరు కూడా చనిపోకూడదు. ఇప్పుడే మనం విన్నాం కదా, యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేళ్లను విడిచిపోయెను. ఇలా పేపర్లో చూడండి, తెలంగాణలో ఒక్కరు కూడా చనిపోలేదు అని రాయబడి, ఇలా పేపర్లో చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరు కూడా చనిపోలేదు అని రాయబడ్డు, ఇవాళ పేపర్లో చూడండి తెలంగాణలో 6 కొత్త కేసులే ఉన్నాయి, వందలు లేవు. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. నేను నమ్ముతున్నాను ఏంటంటే ఆ చిన్న పిల్లల మొరను దేవుడు విని జవాబిస్తున్నాడు. దేవుని బిడ్డారా, విశ్వాసంలో ఎదిగినటువంటి మనం, రక్షణలో ఎదిగినటువంటి మనం, ప్రార్థనలో ఆరితేరినటువంటి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడా? యూదయ కాలం మందు దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ మనకు చెప్తున్నాడు ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధులారా, ఆనాడు దావీదు చేసిన ప్రార్థన చేశాడు, చెప్పగింపు పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా చేసిన వాడను నేనే, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. ఈ యొక్క ఉదయకాలము సంఘముగా ఒకవేళ ప్రపంచంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు బహుశా సంఘం ఒక చిన్న పాఠం నేర్చుకోవాలి. దేవా నన్ను నా సంఘాన్ని, నన్ను నా తండ్రి ఇంటి వారిని, ఏదైనా ఉంటే మా మీద సాగించు దేవా. మనం అంటాం కదా, అరే వాడి మీద ఏదైనా ఉంటే నాకు ఈరా, నేను నీరుస్తలేరా, వానికి జమానత్ వస్తారా అంటాం మనం కదండి. ఊరు భాషలో జమానత్ అంటారు. నేను ఉంటలేవా మధ్యవర్తిగా. ఈనాడు సంఘం ఆ విధంగా ఉండాలి. ఈనాడు సంఘం ఆ విధంగా ఉండి మరి ప్రార్థన చేసి దేవుడికి లోకానికి మధ్యలో ఉండాలి. మనము అక్కడ కోరహు కుమారులు మోషేకు వ్యతిరేకంగా మరి తిరుగుబడినప్పుడు దేవుడు మోషేకు చెప్తాడు, మరణిస్తున్నాడు, తెగులు వచ్చి మరణిస్తుంటే పరిగెత్తము, అహరోనును పంపము, పరిగెత్తుము. అహరోను పరిగెత్తి ధూపం తీసుకుని పోయి చచ్చిన వారి మధ్యను, బ్రతుకున్న వారి మధ్యను దేవునికి మధ్యలో ఆయన ఉండి ప్రార్థన చేశాడు. చనిపోయిన వారి మధ్యను, దేవుని మధ్యను, చనిపోయి బతికిన వారి మధ్యను ఉండి ప్రార్థన చేశాడు, తెగులు ఆపేశాడు. అహరోను ఆ విధంగా చేశాడు, దావీదు ఆ విధంగా చేశాడని మనం చూస్తున్నాం. మరి ఈనాడు చింతకుట ప్రాంతంలో ఉన్నవారే, హైదరాబాద్ లో ఉన్నవారే, క్రైస్తవ సమాజానికి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. వేరే ప్రపంచం అంతటికి నా వాయిస్, నా వార్త పోకపోవచ్చు, ఇక్కడ వింటున్న మనకి దేవుడు ఒక మనవి చేస్తున్నాడు లేక దేవుడు ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సమయం ఆస్తంగా లోకానికి దేవునికి మధ్యలో మనం నిలబడి దావీదు చేసినటువంటి ప్రార్థన చెయ్యాలి. చిత్తగింపుము పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. దేవుని బిడ్డారా, నెహెమ్యా విషయం కూడా మీకు తెలుసు, ఆయన కూడా ఇదే మాట మాట్లాడుతారు. నేనును నా ఇంటి వారును నీకు పాపము చేసి నీకు అసహ్యంగా ప్రవర్తిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నెహెమ్యా శూషాను కోటలో ఉన్నాడు, రాజభవనంలో ఉన్నాడు, యెరూషలేముకు సంబంధమే లేదు. నాలాగా ఒకవేళ చింతకూటలో నేను లేడు, ఈడ ఉన్నాను హైదరాబాద్ గడ్డ మీద, మన భాషల్లో అంటే గడ్డ మీద ఉన్నా నేను. కానీ నేను, మనమందరం కూడా నెహెమ్యా లాంటి స్వభావం కలిగి ఉందా, నేను నా ఇంటి వారు నీకు అసహ్యంగా ప్రవర్తించి పాపము చేశాను. దావీదు, నన్ను బట్టి నా ప్రజలను హింసించకు దేవుడు, దేవుడు కరుణామయ, అందుకనే 25 అంటాడు. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలును విడిచిపోయెను. మన దేశాన్ని ఈ తెగులు విడిచి వెళ్ళాలని ప్రార్థన చేసి దేవుని వాత్సల్యము గలవాడని దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో మనం పడితే, మనిషిని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదము అనే ఆ దృక్పథముతో ఈ దినాన్ని మనం గడుపుదాము. మరి రాబోయే దినాలలో కూడా ఇదే దృక్పథం మనం కలిగి ఉందాము. దేవుని చేతిలో పడదాం, మనుషుల చేతిలో కాదు. దేవుడు మన ప్రార్థన వినే దేవుడు, మన దేశాన్ని స్వస్థపరిచే దేవుడు. త్వరలో 25 వచనం మాదిరి, యెహోవా ఇశ్రాయేల మీది నుండి ఆ తెగలు తొలగించింది. యెహోవా త్వరలో మన రాష్ట్రం నుండి, మన దేశము నుండి, మన ప్రపంచం నుండి ఈ తెగులు తొలగించింది గాక. ఆమేన్. దేవుడు మనందరినీ దినాన దీవించి ఆశీర్వదించు.